ఆనంద మంగళాకారం వ్యాప్తం యేన చరాచరం పదం దోషితం యేన తస్మై శ్రీ గురవే నమః.
పాత మనం క్లాస్ అయిపోయి ఉన్నాం. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ, దాని గురించి మనం చదువుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అనేటటువంటి మాటకి అర్థం ఏంటి అంటే, గురు పరంపర యొక్క మానవ జీవితంలో మళ్ళీ తిరిగి ప్రాదుర్భావము. ఇందులో మీరు గమనించవలసినటువంటిది, అవగాహన చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మానవ జీవితంలో అంతా రాసుకోక్కర్లేదు, చెప్పిన మాటని పాయింట్స్ లాగా రాసుకోండి అంతే. తర్వాత అంతా వింటానే టేప్ ఉంది మీకు, నేను చెప్పింది మీరు వింటూ ఉంటారు కదా. విన్నాకో 5-6 నిమిషాలు అయ్యాకో 10 నిమిషాలు అయ్యాకో చెప్పింది టేప్ అందరికీ పంపించమని చెప్పాను కదా. అంటే వింటున్నప్పుడు నేను చెప్పిందంతా మీరు రాసుకోక్కర్లే, నేను చెప్పిన దాని మీద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో చెప్తాను కదా, దాన్ని నోట్ చేసుకోండి. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండి దాన్ని జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి అని అనిపించినప్పుడు క్యాసెట్ తీసుకోండి. అంతేంది కదా మొత్తం, మీరు నేను చెప్పింది చెప్పినట్టు మీరు రాసుకోదలుచుకుంటే రాసుకోలేదు, నెంబర్ వన్. రెండు, చెప్పింది ఓ 10 నిమిషాలు ఓ 15 నిమిషాలు చెప్పింది వినండి. విన్నాక నేను చెప్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాయి కదా, అప్పుడు మీకు ఆ పాయింట్ లాగా రాసుకోండి. మొత్తం రాసుకోకర్లే, మొత్తం రాసుకోలేరు కూడా, ఎవడూ రాసుకోలేదు. రన్నింగ్ నోట్స్ రాసుకోమంటానే నేను, పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆ పాయింట్స్ నోట్ చేసుకున్నాక నేను చెప్పినటువంటి వివరణలో మీకేదైనా తడుతుంది, మాస్టర్ ఇలా చెప్పారు కదా, దీన్ని నేను ఇలా చేస్తే బాగుంటుందని మీకు అనిపించవచ్చు, అది కూడా హింట్లా రాసుకోండి. అది నేను చూస్తాను తర్వాత నెక్స్ట్ క్లాస్ ముందు మీరేం రాస్తారో. కానీ మేము ఎగ్జామ్లన్నీ కాదు, మీరు పరీక్ష వెళ్ళబోయే స్టూడెంట్స్ కాదు అని చెప్పి మీరేం సిగ్గుపడక్కర్లేదు. మేము అంత రాయలేకపోయామండి, మేము అంత గొప్పగా రాయలేకపోయామండి. నాకు కావాల్సింది మీరు రాయగలిగారా రాయలేదా అన్నది కాదు, ప్రయత్నించారా లేదా, ఈజ్ దేర్ అన్ ఎఫర్ట్. క్రైస్ట్ 33 ఏళ్ళు బతికాడు, అతని జీవితంలో 30 ఏళ్ళు ఎలా గడిచాయో ఆవిడికి తెలియదు. ఈజిప్ట్కి వెళ్ళాడు ఆయన, పర్షియాకి వెళ్ళాడు, అనేక ప్రాంతాలు వెళ్ళాడు, ఆఖరికి భారతదేశానికి కూడా వచ్చాడు. మెయిన్గా జగన్నాథ్ పురి ఆ ప్రేమతత్వము, చైతన్య మహాప్రభు యొక్క తత్వము ఏ దేవాలయంలో అయితే పొందాడు చైతన్య మహాప్రభు, ఆ దేవాలయానికి బేసిస్ ఆ ప్రేమతత్వానికి క్రైస్ట్ ద్వారా పడింది. అది నేర్చుకున్న తర్వాత అప్పుడు చివరి 3 ఏళ్ళు ఆయన చేసింది మాత్రమే తెలుసు మనుషులకి, 35 నుంచి 33 ఏట వరకు ఏం చేసాడో అంతే తెలుసు తప్ప ఈ సాధనాత్మకమైనటువంటి వివరణ చాలా మంది తెలియదు. ఈ సాధనాత్మకమైనటువంటి వివరణలో మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, అనేక మ్యాజిక్లు చేశాడు, చమత్కారాలు నాకు తెలిసి క్రైస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాయేమో, ఈ శుద్ధి సాయి సత్సాయి టైప్ ఆఫ్ వైన్ని నీళ్ళని వైన్గా మార్చేయడం, వెట్టి ముక్కల్ని మ్యాగ్నిఫై చేసేయటం, ఈ విధమైనటువంటి చమత్కారాలన్నీ కూడా చేశాడు. చేసిన తర్వాత ఆయన గత ఏం పట్టింది అని సులువు ఎక్కించాడు. సులువు ఎక్కించాడు సరే, దొంగలతో పాటు సులువు ఎక్కించిన ఆయన శరీరం వదిలేసిన 2000 సంవత్సరాల తర్వాత ఎవరు సులువు ఎక్కించాడో ఆయనతో పాటు ఏ ఇద్దరు దొంగలు సులువు ఎక్కారో వాళ్ళ గురించి ఎవరికి తెలియదు, క్రైస్ట్ గురించి లేదా. అంచేత మీరు ఎంత ఎఫర్ట్ చేశారో ఇంపార్టెంట్ తప్ప దానికి ఎంత గుర్తింపు వచ్చిందో అది ఇంపార్టెంట్ కాదు. ఆధ్యాత్మిక జగత్తులో గుర్తింపు రావచ్చు రాకపోవచ్చు, కానీ క్రైస్ట్కి అప్పుడు రాజులాగే బతికాడు, రారాజులాగా ఇప్పుడు రారాజులాగే బతుకుతున్నాడు. మీ జీవితాలు కూడా అలాగే అవుతాయి. అందుకే మీకు ఎంత అర్థమైంది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత రాయగలిగారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత గొప్పగా మీరు చేయగలిగారు అన్నది ఇంపార్టెంట్ కాదు. వెంకట భాషలు ఎవరికీ అర్థం కాదు. శుద్ధి సాయి ఒకసారి కోపంతో వస్తే ఇంకా వాళ్ళు గాళ్ళు రప్పలు వేసుకోవాలి. ఇప్పుడు వెంకట స్వామిని భగవంతుడు అంటే ఇటు ఇచ్చట మీ యొక్క భాష కానీ మీరు రాసుకున్నటువంటి నోట్స్ ఏ లెవెల్లో ఉన్నాయో నేను చూడను, కానీ మీ ప్రయత్నం ఉందా లేదా అవగాహన చేసుకోవటానికి. ఇంకోటి ఏం చెప్తాను, మీరు నిజంగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తే ఈ మూడేళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని నాకున్న జ్ఞానం అంతా ఇచ్చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు పాట పెట్టమంటే మళ్ళా నేను పాట పెట్టాలి అన్నాక, నేను పాట పెట్టాలి అన్నాక మన వాళ్ళే కబుర్లు చెప్పుకుంటూ పాట వినకపోతే ఇంకా నేనేం జ్ఞానం పంచుతా మీకు పంచగలనా? అంటే అంతకంటే అన్నీ ఇప్పుడు నేను మీద కోపం వచ్చి పరిగెట్టండి అంటే నేను, ఎందుకంటే అసలు అది ఆ ఇది రావాలి, మీకు సబ్జెక్ట్ రావాలి అంటే ఆ సబ్జెక్ట్ మీద ఆ గౌరవ భావం లేకపోతే ఏం చేయలేము. కానీ ఆ నేర్చుకునే దానివల్ల మీకు ప్రజలలో ఎంత గుర్తింపు వచ్చింది, రావచ్చు రాకపోవచ్చు. క్రైస్తుని ఈనాడు గుర్తింపలేదనుకోండి, ఆయన గొప్పతనం పోతుందా? ఆయన జీవించిన విధానం మారుతుందా? ఆయన అలాగే జీవించిండేవాడు, అలాగే జీవించాడు. ఆ జీవించే విధానం నేర్చుకోమని చెప్తున్నాను. ప్రజలు గుర్తిస్తే నేర్పుతాం, గుర్తించకపోతే ప్రయత్నిస్తాం. మానవం అది తేడా. కానీ ఈ విద్యలో ఉన్నటువంటి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఆచరించాలి. మనం మారితేనే యుగం మారుతుంది తప్ప మీరు చూసుకుంటే కుదరదు. మనం మారాలి. అలా మారటానికి ప్రయత్నం ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఒక గురించి చెప్పారు, ఒక సమర్థకుడు రామదాసు చెప్పారు, రామకృష్ణ పరమహంసయ్య చెప్పారు కదా. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, గ్రూప్గా మీరు ఏర్పడండి, వ్యక్తిగతంగా వస్తుందా? ఈ విషయాలు అవగాహన చేసుకునేటటువంటి చాలా మంది వ్యక్తులు ఈనాడు ప్రపంచంలో ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఖచ్చితంగా ఆ స్థాయి వ్యక్తులే. ఏ స్థాయి వ్యక్తులు? గురువులు మీ దగ్గరికి వచ్చి పాఠం చెప్పాలి అనేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే. కానీ అది ఎలా ఉంటుంది అంటే, వివేకానంద కూడా రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళారు కూడా, అసలు నేను వివేకానందలాగా రామకృష్ణ పరమహంస యొక్క పని చేయాలి అనే భావంతో వెళ్ళలే. తెలుసు కదా మీకు చరిత్ర. రామకృష్ణ పరమహంసతో పాటు ఆయనకు ఉన్నటువంటి మూడేళ్ళు నాలుగేళ్ళు సాహచర్యంలో ఆధ్యాత్మిక గురించి నేర్చుకున్నాడంతే. సంస్థ ఏంటట్లే, అది నేర్చుకున్న తర్వాత 8 ఏళ్ల పాటు భారతదేశం అంతా తిరిగాడు. తెలిసినా ఏ సంస్థ పట్టింది, ఎవడో ఏం గుర్తించలే. చాలాసార్లు ఆయనకి తింటానికి కూడా ఏం ఉండేది కాదు. దాని తర్వాత కన్యాకుమారి దగ్గర కూర్చున్నప్పుడు ఒక భావన ఏర్పడింది, సమూహం ఏర్పడాలి, మఠం ఏర్పరచుకోవాలి. కానీ మఠం ఏర్పరచుకోవాలంటే దానికి తగినటువంటి వ్యక్తులు ఉంటే మఠం ఏర్పరుస్తాం, కానీ బిల్డింగ్స్ కట్టేసి బిల్డింగ్స్లో దగ్గరాలంటే వెళ్ళాము. అంచేత మొదట మఠం కానీ ఆశ్రమం కానీ ఏదైనా మీరు పెట్టదలుచుకుంటే ఏం చేయాలి, మీరు చెప్పేటటువంటి విధానాన్ని మొదలెట్టేస్తే ఆ విధానం మనుషులకి నచ్చితే ఆ నచ్చినటువంటి వ్యక్తులు దాన్ని ఒక మహాసంస్థగా మారుస్తారు. అంతే కదా. అంచేత ఎవడు వినకపోతే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు, విదేశాలకు వెళ్ళాడు. ఈనాట్లాగా ఎప్పుడు పడితే అప్పుడు ఫ్లైట్స్ అవి లేవు, అప్పుడు చాలా కష్టపడి డేట్స్ కూడా కరెక్ట్ అసలు కమ్యూనికేషన్ గ్యాప్స్. 6 నెలలు ముందు వెళ్ళి కూర్చున్నాడు అక్కడ, 6 నెలల ముందు చిన్న పెట్టాడు అక్కడ మురిక్కాలువల. ఇందాక సిమెంట్ పైప్స్ ఉంటాయి మురిక్కాలువలు కట్టాను, ఇక్కడ కూడా చూశాము అన్న నేను. అందులో పడుకోవాల్సి వచ్చింది ఆయన చాలాసార్లు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఏం లేదు, కానీ ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ లక్ష్యాన్ని మర్చిపోలేదు. దేశంగానే దేశంలో బట్టల్లో కరెక్ట్ అయినటువంటి బట్టలు తీరా అక్కడికి వెళ్తే అసలు నువ్వు డెలిగేటివే కాదు అన్నారు వాళ్ళు. మీకు ఫాదర్ ఉంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది, మీకు అదేం తెలియదా అన్నాడు. తెలియదు పాపం ఆయనకి, పంపించే వాళ్ళకి అసలు తెలియదు. దొందుకు దొందే సరే అయితే ఇంకేం చేద్దాం, ఇంటికి వచ్చేద్దాం, వచ్చి క్షత్రియ మహారాజుని వాళ్ళని తిడదాం. పదహారులారా మీకు తెలియదా అది, ఆ మాత్రం మీకు తెలియదా, బుద్ధి లేదా, నేను పంపించేస్తారా అని అనుకోలేదు. వచ్చిన పని ఎలా పూర్తవ్వాలో చూసుకోవాలి తప్ప. ఉన్నాడు అక్కడే సరే అతి కష్టం మీద ప్రయత్నం ఆలోచన ఉంటే. 6 నెలలు పట్టింది ఆయనకి అక్కడ ఇంట్రడ్యూస్ చేయగలిగేటటువంటి వ్యక్తితో ఆయనకు పరిచయం అవ్వటానికి, వివేకానంద లాంటి వ్యక్తికి. మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాం? చెప్పిందే రెగ్యులర్ గా చేయలేనటువంటి బలహీన మానసిక స్థితి. అక్కడ చెప్పేవాడు ఎవడు లేడు. దేశం కాని దేశము దొరికేది కాదు. ప్లస్ ఈయనకి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? ఏదో ఇండియా నుంచి పంపించినటువంటి ఈయన ఏజెంట్ రిప్రజెంటేటివ్, లేకపోతే బుద్ధిజం యొక్క రిప్రజెంటేటివ్, ఫలానా రీజియన్ యొక్క రిప్రజెంటేటివ్ అనే స్టాంప్ పేపర్ మీద ఇచ్చి ఇట్ ఈస్ డిక్లేర్డ్ హియర్ బై దట్ హీ రిప్రజెంట్స్ ఇండియా అనేం లేదు. ఏ కాగితం ముక్క కూడా లేదు ఆయన. అతి కష్టం మీద నాకు ఆయన పేరు గుర్తు రావటం లేదు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుకుంటాను. ఇంత బాధ చూడలేక గొప్పవాడు అనుకోలే, లేనివాడు పర్వాలేదు, కానీ ఇతను బాధ చూడలేక సరేలేని లోపల కూర్చొనిస్తాను. కూర్చున్నాక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటాడు కదా, వాడు గంట పడ్డాడు. నేను 10 నిమిషాలు మాట్లాడుతాను, నేను 10 నిమిషాలు మాట్లాడతాను, చూకో నోడు మాట్లాడటానికి నేను ఎంత గొప్పవాళ్ళు ఉన్నాం. అప్పుడు వివేకానంద ఎవడికి తెలియదు కదా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు చాలా గొప్పవాడు అయ్యాడు. మనం మన ముందు ఆవతలు ఇచ్చి గౌరవించకపోతే మేము అక్కడికి వెళ్ళామండి. మాకేంటిట, మాకు అసలు విలువ లేదండి, మాకు గుర్తింపే లేదండి. అడిగితే వస్తుంది ఆ గుర్తింపు. అడిగే గుర్తింపు ఎంత నీచమైనటువంటి గుర్తింపు అసలు. మరి గుర్తింపు లేకపోతే ఏం చేయాలి? గుర్తింపబడే బట్లు సబ్జెక్టు నేర్చుకుంటే చచ్చినట్టు నువ్వు గుర్తింపబడతావు. వివేకానంద జీవితంలో అది మనం చూసుకోవచ్చు. సబ్జెక్టు ఏందో ఆవిడ గుర్తిస్తాడు. సబ్జెక్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు గ్యారంటీగా గుర్తిస్తాడు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు గ్యారంటీగా ఉంటాడు. ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. సరే చివరికి 3 రోజు అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. మొదటి రోజు 2 రోజు అసలు ఆయన జ్వరం ఎవరు రాలేదు. 3 రోజు 10 నిమిషాలు టైం ఇచ్చారు బ్రేక్లో. అంటే ఇప్పుడు నేను రాకముందు నేను ఇచ్చే లోపల పాట పెట్టేసినట్టు 5 నిమిషాలు 6 నిమిషాలు పాట పెడుతుంది. అలా జోల పాటలాగా నీకు ఇచ్చి వచ్చింది ఏదో చెప్పుకోను ఆయన. నువ్వు అంటే ఏంటి వాడి ఉద్దేశం? ఎవడో అలాగో విండు, ఇలాగ చెవిలో దూరేలాగా నేను స్పీచ్ ఇస్తాను, నేను స్పీచ్ ఇస్తాను అని ఆరుస్తున్నాడు. 10 మినిట్స్ టైం ఇచ్చాడంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియన్స్లో మీ మతం గురించి చెప్పుకోవడానికి 10 నిమిషాల టైం అసలు ఏం సరిపోతుంది? సరిపోతున్న 10 నిమిషాలు నేను ఏం చెప్పగలవు అసలు హిందూయిజం గురించి? 15 నిమిషాల టైం ఇచ్చారు. లేచి నిల్చున్నాడు, గందరగోళంగా ఉంది. స్పీకర్ కూర్చున్నాడు, దాని ముందు ఇచ్చినవాడు, వాడు చాలా పెద్ద స్పీకర్ట, నాకు ఇప్పుడు పేరు గుర్తులేదు. వాడి తర్వాత వీడికి కావాలని స్పీచ్ ఇచ్చాడు. ఇంకోటి ఇంకా చప్పగా అయిపోవాలి. చాలా గొప్పవాడు స్పీచ్ ఇచ్చేసిన తర్వాత గొప్పగా మాట్లాడగలిగిన వాడు, కొత్తగా మాట్లాడేవాడు, మొదటిసారి మాట్లాడేవాడు స్పీచ్ ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు కదా. కావాలి మీదంతా కూడా, కానీ కావాలనే ప్రకృతి ఎలాంటి పరిస్థితులు కల్పిస్తుంది ఇదంతా వివేకానంద తెలుసు. కొత్త మొదటిసారి మాట్లాడుతున్నాడు పబ్లిక్ స్పీచ్. అంతవరకు ఎప్పుడు పబ్లిక్ స్పీచ్ లేదు వివేకానంద. రామకృష్ణ దగ్గర మాట్లాడాడు, మిగతాదంతా రాజుల దగ్గర అక్కడ దగ్గర మామూలుగా వెళ్ళాడు. మామూలుగా ముఖాముఖి మాట్లాడుకోవటం తప్ప పబ్లిక్ స్పీచ్ లేదు. ఒకే మాట అన్నాడు అప్పుడు రామకృష్ణ పరమహంసం తెలుసుకొని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక మిగతా ఆ 10 నిమిషాల పాటు చప్పట్లేకపోతాడు. ఏంటి అతను చెప్పినటువంటి గొప్ప విషయం ఏమి లేదు. వెనకాత ఉన్నటువంటి ఆ గురువు యొక్క శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి పని చేయకపోతే ఎంత గొప్పవాడు ఏం మాట్లాడినా ఏమి జరగదు. ఈ పొలిటీషియన్స్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇలా మాట్లాడే వాళ్ళు ఇంత పెద్ద లీడర్స్ ఎలా అయిపోయారని. తర్వాత నాకు అనిపిస్తుంది ఎవడో ఒకడు నుంచుంటే కదా వాళ్ళు మాట్లాడేది గురువులు, ఎవరు నుంచున్నా మాట్లాడతారు. ఇప్పుడు గ్రూప్లో ఉంటే, కలిసి ఉంటే, ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటే ప్రతివాడు కబుర్లు చెప్పేవాడే. గ్రూప్ ఎఫెక్ట్ లేదు. అర్థమవుతాను నేను చెప్తాను, మీరు నుంచోగలగాలి. దేనికి నుంచోమంటున్నాను నేను, చిన్న గ్రూప్ కాదు, గురువుని రిప్రజెంట్ చేసేటటువంటి వ్యక్తులుగా నుంచోండి. మీరు ఇండియన్ అంబాసిడర్గా ఎవడైనా వెళ్ళాడు అనుకోండి, వాడు వెనకాల మొత్తం భారతదేశం ఉంటుంది కదా. ఇందుకు భారతదేశం గురించి ఆలోచించి భారతదేశానికి ఏది మంచిదో, భారతదేశాన్ని ఎలా డెవలప్ చేయాలో అదే మాట్లాడతాడు. కాదండి, నేను అక్కడికి వెళ్ళాక నేను అమెరికా వెళ్ళాను కదా, అక్కడ మా అమ్మాయికి సీట్ వస్తుందో లేదో, మా అబ్బాయికి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందో లేదో అది చూసుకుంటానన్నాడు అనుకోండి, చూసుకోవచ్చా చూసుకోకూడదా? చూసుకోవచ్చా చూసుకోకూడదా? చూసుకోవచ్చు, దానికి ఉంది అమెరికాకి వెళ్తే. కానీ చూసుకోవటానికి పాసిబిలిటీ ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఆ పనికి వెళ్ళలే. నువ్వు చేసేవలసినటువంటి బాధ్యత ఏంటి అంటే యూఆర్ రిప్రజెంటింగ్ సంబడి. ఆ పని చేస్తూ మీ పనులు ఎన్నైనా చక్క పెట్టుకోవచ్చు. ఎవడవుతున్నాడు అది అర్థం అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా. అంచేత ప్లేట్ మార్చి నేను సమయదానము, అంశదానము, ప్రతిభాదానము అడగలుచుకోలేని దాన్ని నాటుకోవటం అనండి. సమయాన్ని నాటుకోవటం, ప్రతిభని నాటుకోవటం, వనరుల్ని నాటుకోవటం. నాటుకోవటం అనే మాట వాడితే కనీసం దాని విలువ తెలుస్తుందేమో మీకు. దానం అంటే మీకేమనిపిస్తుంది అంటే పనికిరాదని, ఇచ్చేసి మర్చిపోతామని. అంతేనా దానం అంటే? మీ అమ్మాయికి పెళ్లి చేశాక మర్చిపోతారా లేకపోతే బాధ్యతలు పెరుగుతాయా? మర్చిపోతారా పెరుగుతాయా? మీరు చేస్తారులే అమ్మ, మీ అమ్మాయికి పెళ్ళి నిన్నే మీతో చెప్పిన నిన్ను త్వరలోనే ఇప్పుడు చెప్పు. మీ అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు, పెళ్లి చేశాక అంతేనా? మరేంటవుతుంది? కానీ దాన్ని ఏమంటాం మనం? కన్యాదానం అంటాం. అంటే దానం చేస్తే ఏమవ్వాలి? బాధ్యతలు పెరగాలి. కానీ దానం అంటే ఇప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంది? అనుగ్రహం చేశారు మీరు వాడి మీద, ఒక 10 పైసలు ఏదో ఇచ్చి మీ వల్ల వాడు బతుకుతున్నది. అంచేత అసలు ఆ మాటలు మార్చేయాలి అని ఇవాళ ఎప్పుడూ అనిపించింది. అది మీ తప్పు ఎక్కడ జరిగింది అంటే నేను చెప్పటం వల్ల. మీరు దానం చేస్తున్నారంటే ఏదో మీరు ఉద్ధరిస్తున్నారు గురువుని, మీ మీదే బతుకుతున్నారు వాళ్ళు, పారాసైట్స్ లాగా, పరాన్న భక్తుల్లాగా. ఇంకా ఆ మాటలు అనొద్దు మనం. ఇప్పటి నుంచి ఏమంటాం మనం? నాటుకోవటం, సమయాన్ని నాటుకోవటం. రెండోది ధనాన్ని అంటే వనరులు అన్నది గుర్తుంచుకోండి. ధనం అంటే డబ్బే బట్టలే. శ్రమను కూడా నాటుకోవచ్చు. ఏమీ చేయలేని శబరి రాముడు ఆ మార్గం నుంచి వస్తాడు అని తెలుసుకుని, 9 సంవత్సరాలు నాకు గుర్తులేదు, మీకు ఎవరికైనా రామాయణంలో గుర్తుంటుంది, కానీ చాలా సంవత్సరాల పాటు ఆవిడ పని ఏంటి అంటే చిమటే. రాముడు వస్తే ముళ్ళు పుచ్చుకుంటాయని, రాముడు వస్తే టిఫిన్ పెట్టాలి. టిఫిన్ మరి ఎక్కడ ఉంటుంది? తాజ్మహల్ హోటల్ అక్కడి నుంచి బాంబే నుంచి ఆర్డర్ చేసి చెప్పలేం కదా అడవిలో. ఆవిడ ఏం చేయగలదు? రేగు పండు బేర్క అంతేగా, బేరంటే రేగేగా. ఆ రేగు పళ్ళు అక్కడ ఉన్న చెట్టు అదే ప్రతిరోజు కోసుకుని మళ్ళా పుల్లగా ఉంటుందేమో. అంచేది కాస్త రుచి చూసి పక్కన పెట్టేది, రోజు మార్చేటమే. అలా 9 సంవత్సరాలు చేసిందో మరి నాకు తెలియదు, కానీ చచ్చినట్టు ఆ మార్గంలో రాముడు రావాల్సి వచ్చింది. ఆవిడకి తెలియదు కూడా ఆ మార్గంలో ఈ అడవిలో రాముడు ఎందుకు వస్తాడని. చెప్పినప్పుడు తెలియదు కదా, తర్వాత కదా ఈ వనవాసాలు అయ్యాయి. అర్థమవుతుంది కదా నాటుకోవటం అంటే ఏంటో. వనరులు, ఆ వనరులలో శ్రమ కూడా ఒక వనరులే. ఏమీ ఇవ్వలేని వాడు మీ శ్రమ ఇవ్వచ్చు, ఎనీథింగ్. కానీ నాటుకోవటం అంటే ఏంటి? ఇది నేను చేస్తున్నాను, ఈ పనికి ఫలితం వస్తుంది అని తెలుసుకు చేయటం. మూడోది ప్రతిభ నాటుకొనిట. ఈ మూడు నాటుకోవటం నేర్చుకోండి మీరు. సమయాన్ని నాటుకోవాలి, సమయాన్ని నాటుకోవటం అనేది మీరు చాలా సీరియస్గా ఈ 3 సంవత్సరాల పాటు నాతో ప్రయాణం చేద్దాం అనుకున్నట్టు వాళ్ళు. అందుకే ఈ క్యాసెట్ని అందరికీ పంపించండి అని చెప్తున్నాను నేను. సమయాన్ని నాటుకోవటం నేర్చుకోవాలి. మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీ యొక్క టైము ఈ పుస్తకాలు చదవటం, ఈ పుస్తకాల యొక్క జ్ఞానాన్ని మీరు ప్రాక్టీస్ చేయటం ఖచ్చితంగా 10 మందికి చెప్పడం. 10 మంది ఎవరైనా నా మాట వింటారు గదిలో మంచమే డయాస్ అనుకుని కూర్చోండి, తలుపులు వేసేసుకోండి, మీ ముందు 100,000 మంది ఉన్నారనుకుని స్పీచ్ ఇచ్చేయండి. హాస్యంగా చెప్పటం నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నేను బీఎస్సీ చదువుతున్నటువంటి రోజుల్లో నా నాన్నగారు అక్కడ లా కాలేజీ హెడ్గా పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర పనిచేసే లెక్చరర్స్ వచ్చాడు ఆ కాలంలో. ఈ కాలంలో అయితే కూడా హెడ్కి పైకి విలువ లేకపోయినా లోపల మనసులో విలువ లేకపోయినా పైకి ఇప్పటికీ మర్యాద ఉంది కదా. నార్త్ ఇండియాలో నిజమైన మర్యాద అసలు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే కుటుంబ పెద్దలాగా చూసేవాళ్ళు నార్త్ ఇండియన్స్లో ఆ కాలంలో. ఇప్పుడు మారిపోయిందేమో అక్కడ కూడా వాళ్ళు వచ్చేవారు ఆదివారాలు వాళ్ళు మా నాన్నగారి దగ్గరికి. వాళ్ళు వస్తే వాళ్ళకి నమస్కారం పెట్టడానికి నాకు సిగ్గు అనమాట, చదకాదు తిరిగి వాళ్ళు అంటే మా అమ్మ వెనకాల తన వంటిట్లో దంపనేవాడి వాళ్ళు వెళ్ళిపోయింది వరకు ఎంత సిగ్గు. సరే ఎంఎస్సీలో జాయిన్ అయ్యాను 12 కిలోమీటర్ల దూరం. సరే బస్ పాస్ అది తీసుకోవాలనుకుని ఇమీడియట్గా బస్ పాస్ ఇవ్వాలి కదా. సరే బస్సులో ఎక్కాలి, బస్సులో ఎక్కాక ఏం చేయాలి, టికెట్ అడగాలి కండక్టర్ని అడగాలి. ఎన్నో ఫ్రెండ్స్ మాట వచ్చేది కాదు నాకు అంటే టికెట్ అడగాలని ఏం చేయాల్సి వచ్చేది అంటే మంచి వెళ్ళేవాడిని. సరే హోటల్లో ఏదైనా నాకు నచ్చినటువంటి టిఫిన్ తినాలి వెళ్ళే హోటల్కి అడగాలి కదా అన్ని టిఫిన్ సిగ్గు భయం తినిపిదనం. అంటే ఏం చేసేవాడిని ఎవరినో ఒక ఇంటి పట్టుకుని వాడికి కూడా తినిపించి వాడి చేత ఆర్డర్ తినిపించుకునేవాడిని. ఆ తిరిగితనం ఇక్కడ కంటిన్యూ అయింది. మా నాన్నగారు రామసుబ్బయ్య తప్ప నేను ఎప్పుడు స్పీచ్ ఇచ్చినట్టు నాకు గుర్తు లేదు. ఇచ్చానా అంటే రామసుబ్బయ్య చెప్పి నేనేం మాట్లాడేవాడిని, నా మాట్లాడటం రాదు. తర్వాత ఈ టెక్నిక్కే ఉపయోగించి ఇప్పుడు అశ్వమేధ యజ్ఞంలో 2 లక్షలాది ముందు మాట్లాడా. ఈ టెక్నిక్ ఇంకొక కోర్టులో కానీ అక్కడ కానీ క్లాస్ రూమ్స్లో కానీ 10 మందిలో మేము మాట్లాడలేము అనుకునేటువంటి వాళ్ళు మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి, తలుపులు వేసేసుకోండి, నువ్వు అద్దం ముందు కూర్చొని పూర్తిగా గెటప్ అది అంతా లుంగి కట్టుకుని కూర్చోవడం కాదు. స్పీచ్ ఇచ్చేటప్పుడు మీరు ఏ డ్రెస్ వేయదలుచుకున్నారో ఆ డ్రెస్ వేసుకుని మీరు మాట్లాడండి. అది సమయాన్ని నాటుకోవటం అవుతుంది. ఆ టైం అలా ఉపయోగించినటువంటి టైమే మీ జీవితాలలో చాలా మార్పులు తెస్తుంది. అంటే ఏమి జరగబోతున్నదో దాన్ని ఊహించుకుని జీవించండి. టైంను నాటుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. అది మీరు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దాసను మీట్ అవ్బోతున్నారు, పెద్దగా డిపార్ట్మెంట్ని మీట్ అవ్వబోతున్నారు, ప్రతి కోర్టులో వాదించబోతున్నారు, రకరకాలైనవి ఉంటాయి కదా. ఏదో లేకపోతే ఒక పెళ్లి సంబంధం కోసమో దేనికోసమో 10 మందితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు. ఇదే టెక్నిక్, తలుపులు వేసేసుకోండి, అద్దం ముందు నుంచోండి, ఎలా కూడా వాయించవచ్చు కదా, ఇంకక్కడ మీకేం ప్రాబ్లం లేదుగా. మీ మనసులో ఉన్నది చాలా స్పష్టంగా చెప్పేసుకోండి. ఒక 5-6 నెలలు చేసుకున్న తర్వాత చూడండి మీ జీవితాలలో ఎలాంటి మార్పులు వస్తాయి. నా జీవితంలో వచ్చిన మార్పు అదే. నా బలహీనతలో నేను చెప్తాను, ఇప్పుడు మాత్రం నేను అందరినీ ఎడపడా వాయించుస్తున్నా కదా, వాడు చిన్నవాడే పెద్దవాడే అని చూడండి. నేను చెప్పదలుచుకునేది కదా అస్పష్టంగా. పరిస్థితులు బట్టి సీరియస్నెస్ మారవచ్చు, అది వేరే విషయం. మీదైతే పూర్తిగా నా వాళ్లే కనుక నేను ఏదైనా చెప్పేసి మీతో చేయిస్తాను. నా వాళ్ళు కాని వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా నా మాట మాత్రం అదన్ను నేను చెప్పదలుచుకునేది కొంచెం మర్యాదగా చెప్తాను. అంతే ఇంకొక టెక్నిక్, సమయాన్ని నాటుకోవటం అనేది నేర్చుకోండి. కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ టీవీలు చూసుకుంటూ పాటలు పాడుకుంటూ ఏడుస్తూ ఎవరో నా జీవితం ఇలా అయిపోయింది, ఎవడు నా మాట వినటం లేదు, నేను ఎన్నిసార్లు ఇస్తున్నా ఎవడు నా మాట వినటం లేదు అనేది నాటుకుంటున్నావు నువ్వు. నీకు అర్థమవుతుంది ఏంటో అందుకే చాలా సార్లు నీ వల్ల నేను ఇలా అయిపోయాను, నీ వల్ల నాకు ఈ కష్టాలు వచ్చాయనే మాట ఎప్పుడు వాడకండి, ఎవరు వాడకండి. మీకు తెలియదు ఎవరి వల్ల ఏమి కష్టాలు రావు, నీ వల్లే నీకు వస్తాయి కష్టాలు. నీకు రోగం వచ్చినా నీ వల్లే వస్తుంది, నీకు ఆనందం వచ్చినా నీ వల్లే వస్తుంది. అది మీరు బాగా నాటుకోండి. అందులో చాలా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారసత్వం, మాటలు ఒకసారి మాట్లాడదు, ఇతరుల్ని బాధ పెట్టేది కానీ. చాలా మంది కుటుంబాల్లో చేస్తాను, నీకు అదృష్టం ఉంటే నాకు సద్ద్యోగం వచ్చేది కదా, ఈవిడ తిరిగి నా అదృష్టం బాగుంటే అసలు నువ్వు ఎందుకు మూడుగా వస్తావు నాకంటే ఈవిడ ఎగిరిపోతాడు. ఇంతగా సిచ్యువేషన్ ఇంకోటి వల్ల అదృష్టమే మారిపోగలిగితే అసలు గొడవే లేదు, ఈ పాటకి అందరి అదృష్టమే మారిపోయింది. మారదు ఇంకోటి వల్ల దయచేసి మీరు గుర్తుంచుకోండి, ఉద్ధరేది ఆత్మానం 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 అవుతాడు అని చెప్పి ఇద్దరులని బ్లేమ్ చేయకండి ఎప్పుడు కూడా, దేనికి కూడా. తను చర్పించుకోవటానికో లేకపోతే చెప్పటానికో ఏదో మాట వలసిదో చెప్పండి, అది వేరే విషయం, అది వేరే విషయం. కానీ మీరు నిజంగా ఫీల్ అయిపోయి అసలు మీ వల్ల నా జీవితం అంతా తడబడిపోయింది, మూర్ఖత్వం తరం మూర్ఖత్వం కనీసం ఇక్కడ నా మాటలు వింటున్న వాళ్ళు అది గుర్తుంచుకోండి. ఎప్పుడు ఆ మాట అనద్దు, మీ అదృష్టం బాగుంటే మీ తోటి వాళ్ళందరూ కూడా ఎండలో మొగ్గుతూ ఉంటే మీరు ఏసీ రూమ్ లో ఉంటారు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు బ్యాంకులో క్లర్క్, అప్పుడు ఇంకా కంప్యూటర్స్ బ్యాంకులోకి రాలేదు, ఇంకా కంప్యూటర్స్ కూడా ఇంకా విస్తృతమైనటువంటి ప్రచారంలోకి రాలేదు. నన్ను మామూలుగా సలహా అడిగితే నేను చెప్పాను, కంప్యూటర్ చాలా బాగా నేర్చుకో, మీ బ్యాంకింగ్ ప్రొఫెషన్కి లోటస్ ఏదో చెప్పాడు, అది ఏదో కోర్స్ ఉంది అది బాగా నేర్చుకో. ఎందుకే అసలు కంప్యూటర్ నేర్చుకుని ఏం చేస్తాను, ఏదో ఒకటి టైం వేస్ట్ చేసుకుని నేర్చుకో అన్నా నేర్చుకున్నాను. సరే మొన్న చాలా బ్యాంక్ మొన్నంటే కొన్ని సంవత్సరాల కిందట చాలా బ్యాంకుల్లో కంప్యూటర్ రెజ్యూషన్ అయిపోయింది. కంప్యూటర్ వచ్చిన బ్యాంకుల వీడు ఒకడే, కంప్యూటర్స్ ఉన్న బ్యాంకుల్లో కంప్యూటర్స్ కొన్ని స్పెషల్ కంప్యూటర్స్ని ఏసీ రూమ్ లో ఉంచుతారు అని చెప్పి, వీడు ఎక్కడ కూర్చోవాలి, ఏసీ రూమ్ లో కూర్చోవాలి. మీడ్ క్లాస్ మేనేజర్కి ఏసీ లేదు, ఇప్పుడు ఏమో వచ్చాయేమో అందరికీ నాకు ఐడియా లేదు, ఇప్పుడు లేదేమోగా తగ్గటం లేదా. వాడు ఏసీ రూమ్ లో కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ మేము కూర్చోవాలంటే ఎట్టా, మీకు రాదుగా, మరి ఇప్పుడు నేర్చుకుంటారండి, ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ మేనేజర్కి ఏసీ లేదు కంప్యూటర్స్కి ఏసీ లేదు చెప్పా. అందరూ నేర్చుకున్నాక మీరు నేర్చుకుంటే ఆ విద్య గౌరవం లేదు. ఈ విద్య మీరు ఇప్పుడు నేర్చుకుంటే ఉండేటటువంటి గౌరవము, రేపు అందరూ నేర్చుకున్నాక మీరు నేర్చుకుంటే అందరితో పాటు నారాయణ తప్ప మీకు ఏ గౌరవం ఉండదు. అప్పుడు ఆయన ఏదో ఒక కోర్సు నేర్చుకున్నాడు ఏసీ రూమ్ అంటాను, ఇప్పుడు అన్ని కోర్సులు నేర్చుకున్నా ఓకే. చెప్పారు జ్వాలాపూర్ మహర్షి రాసినటువంటి ఈ పుస్తకాలు మీ జీవితాలలో ఆ మార్పులు తెస్తాయి. కొంచెం మీకు అర్థమైనా, కానీ అర్థమైంది ఏం చేయాలి అంటే ఆచరణలో పెట్టాలి. ఆచరణలో ఎలా పెడతారు, మీరు సమయాన్ని నాటుకోవాలి. ఈ క్లాసులు సమయాన్ని నాటుకోవటమే, ఎందుకంటే ఈ నేర్చుకున్నటువంటి విద్య మీ జీవితాన్ని మార్చేస్తుంది. నాటుకుంటే అంతే కదా పుష్పిస్తుంది ఫలిస్తుంది. ప్రతిభ, ప్రతిభ అంటే ఏంటి, ఈ కార్యక్రమాల ప్రచారము కోసము, ప్రచారం అంటే ఇతరులకి ఇది అర్థమయ్యేటట్టు చెప్పడానికి మీరు ఎన్ని రకాలుగా ఉపయోగపడగలరు. నేనేమీ ఉపయోగపడలేను, మన వాళ్ళు ఇదంతా కంప్యూటరైజ్ చేసి టైప్ చేసి కాగితాలు ఒక చోట పెడుతున్నారు, ఆ కాగితాలు లైన్లో పెట్టే బాధ్యత మీరు తీసుకోవచ్చు, ఆ కాగితాలను అందజేసే బాధ్యత తీసుకోవచ్చు. దీనికి ఏం చదువుకోవాలి, కంప్యూటర్స్ని మట్టి పట్టకుండా వాళ్ళు పనిచేసి ఓడిపోయిన తర్వాత దాని మీద కవర్ వేయచ్చు, నీట్గా ఉంచవచ్చు, ఇది నాటుకోవటమే. మీకున్న ప్రతిభ అది ఊడ్చటం ఎలా, ఊడ్చటం అంటే ఉన్న వస్తువులన్నీ తీసుకుని ఎగిరిపోవటం కాదు, ఊడవటం అన్న ఉద్దేశం. స్పష్టంగానే చెప్పాను మీకు అర్థమైంది ఏం చెప్పాను నేను, చీకులు పట్టుకు ఊడవటం ఎలా. ఈ విషయాన్ని 12 పేజీలు మహాత్మా గాంధీ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు మెయిన్ ఇష్యూగా వేశాడు. అంత ముఖ్యం అది నాటుకోవటం వస్తే మీకు 10 నిమిషం రాలేదు నా కర్మ ఎలా కాడిందని తుడిచేవాళ్ళు ఎవడేం చేస్తాడు, ఎవడేం చేయలేడు. ఇది చాలా ముఖ్యం చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను. గురువు యొక్క ప్రణాళిక మీరు ఆచరణ పెట్టదలుచుకుంటే మీ ఇళ్లలో టాయిలెట్స్ ఇల్లు తుడవటం నేర్చుకోండి. రామకృష్ణ పరమహంస తన జుట్టుతో హరిజనుల యొక్క పాయఖానాలు కడిగేవాడు. చదివారా చదవలేదా మీరు ఈ విషయం? నేను కొత్తగా చెప్తున్నాను మొదటిసారి. మరి గురువుల యొక్క ఆచరణలో వాళ్ళు కాషాయపట్లు వేసుకున్నారా, మెళ్ళలో దండలు వేసుకున్నారా, అవంతా వేసుకుంటారు తప్ప ఈ పని ఎందుకు చేయరు మీరు? మీ ఇళ్లలో కనీసం మీరు టాయిలెట్ వెళ్ళి వచ్చిన తర్వాత అయినా టాయిలెట్ మీరు మీ చేతితో కడగండి. నాకు తోటవచ్చు మూడవతం గురించి 12 రోజులు వచ్చాడు ఆయన. దాంతో స్వాతంత్రం వస్తుందని నిరూపించాడు ఆయన. అలా చేసిన వాళ్ళ వల్లే సాబర్మతి ఆశ్రమంలో శ్రీరాజ్ శర్మ ఆచార్య ఆయన మహాయోగి అని నేర్చుకోవటానికి వెళ్తే